ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ವಾಗೀಶಾಜ್ಯಾಸ್ವಮನಸಸರ್ವಾರ್ಥಾನಾಮುಪಕ್ರಮೇ ಯನ್ನತ್ವಾ ಕೃತಕೃತ್ಯಾಸ್ಯುಃ ತನ್ನಮಾಮಿ ಗಜಾನನಂ ಶಾರದಾ ಶಾರದಾಂ ಭೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಜ್ಞಾನಾನಂದಮಯಂ ದೇವಂ ನಿರ್ಮಲಸ್ಫಟಿಕಾಕೃತಿಂ ಆಧಾರಂ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ಹಯಗ್ರೀವಮುಪಾಸ್ಮಹೇ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಕತಾತಂ ತಪೋನಿಧಿಂ. ಯಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣೇಂದ್ರ ರುದ್ರಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈಃ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈರ್ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನಃ ಯಸ್ಯಾಂತಂ ವಿದುಸುರಾಸುರಗಣಾ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ. ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಸಭಾಯೈ ನಮಃ. ರೇಪಟರು ನಿನ್ನ ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ರಾಹುಗಣ ರಾಹುಸ್ವರೂಪಮು ಇವಾಳ ಉಪಾಸನ ಚೇಸಾರು. ಇವಾಳ ಕೇತುಸ್ವರೂಪ ಅನ್ನ ಚೆಬಿತೇ ರೇಪು ಉಪಾಸನ ಚೇಸ್ತಾರು. అయితే కేతుగణాన్ని గురించి, కేతువుని గురించి కూడా ఇంచుమించుగా సగం నిన్న చెప్పినట్లే. ఏమిటి కారణం అంటే వారిద్దరి యొక్క ఉత్పత్తి అనేటటువంటిది భిన్న క్రమంలో లేదు, ఇద్దరు భిన్నులు కారు. కనుకనే జ్యోతిషాస్త్రంలో చాలా చోట్లలో ఇది కేతువుకి ప్రీతి లేదా కేతువు ఇది చేస్తాడు అని ఏదో కొన్ని మాటలు చెప్పేటప్పుడు కొన్నింటల్లో రాహువుని గురించి చెప్పుకుంటారు ఇదమేవ కేతువరపి అని. ఆఖరికి పంచాంగాల్లో కూడా రాహు రాశి మారుతున్నాడు అని రాస్తారు తప్ప కేతు మారుతున్నాడు అని రాయరు. వీడి పాదంలోకి తిరిగాయంటే వాడు ఆ పాదంలోకి తిరిగిపోయినట్లే లెక్క అన్నమాట. ఎప్పుడు 180 డిగ్రీల్లో ఇద్దరు ఎదురుబెదురుగా ఉంటారు. ఇది రెండు తమస్సుల యొక్క స్వరూపము. అయితే ఉత్పత్తి అనేటప్పటికల్లా పుట్టుక అని అంటాం మామూలుగా. పుట్టుకనేటటువంటిది ఎవరికి ఉన్నది ఎవరికి లేదు అని విచారణ చేయడం ప్రారంభిస్తే శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా నాహం దేహ నాంతరంగం నేంద్రియాణి అని ప్రారంభించి నేను కానిది ఏదో చెప్పారు. ఇదేమిటి, నేను కానిది చెప్పడం సుఖమా, నేను అయినది చెప్పడం సుఖమా? శ్రీరామశర్మ ఏడయ్యా అంటే ఇడుగోని చూపిస్తే పోయా. వీరు కాదండి వీరు కాదండి అంటే ఇక్కడ ఉన్నవాళ్ళందరినీ కాదు కాదని చెప్పుకొచ్చి మిగిలిన వాడు ఎవడో వాడు అని అంటే ఎంత శ్రమ అవుతుంది. కానీ వేదము కూడా పరమాత్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు అదే చెప్పినది. నేతి నేతి వాక్యాలు అని అంటుంటారు వేదాంతోపన్యాసంలో. ఏది కాదో దాన్ని అల్లా చెప్పింది. కారణం ఏమిటి అంటే అదంతా కనబడేది కనుక. పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఏదో చెప్పడానికి లలితా త్రిశతి నామములలో ఒక నామం ఉన్నది, ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య అని. ఇది అని చెప్పాలి అంటే దగ్గర వస్తువుని చెబుతాం. కానీ ఇది అన్నా వీడు అన్నా ఏదన్నా మాకేం అభ్యంతరం లేదు. లింగం ఏ లింగము లేనిది పరమాత్మ. అది అని చెప్పాలి అంటే తచ్చబ్దంతో చెబుతాం అది అని, దూరంగా ఉన్న పదార్థాన్ని. ఈ రెండు మాటలతోటి నిర్దేశింపదగినది కాదు పరమాత్మ అని. దగ్గరగా ఉందంటామా, అక్కడ ఉన్నది. పోనీ అక్కడే ఉందంటామా, ఇక్కడ ఉన్నది. ఇది మామూలు మాటల్లో చెప్పే మాట, సర్వత్రా వ్యాపించి ఉంది అని చెప్పడానికి. లోకంలో ఏతత్ అని దగ్గర కనపడితే చెబుతాం, కానీ ఇంద్రియ గోచరం అయితే ఏ ఇంద్రియానికి కనపడినా మాకు అభ్యంతరం లేదు. ఇంద్రియ గోచరం అయ్యేది కాదు పరమాత్మ. అందుచేత ఇది అని కానీ అది అని కానీ దాన్ని చెప్పడానికి నిర్దేశించడానికి శక్యము కాని పదార్థము అని నన్ను అనుకున్నాం. నేను అంటే ఏదో చెప్పవయ్యా అంటే నేను చెప్పడానికి ఉందని మాత్రం తెలుస్తూ ఉన్నది, సత్త ఉన్నది. అది ఉంది అని అనడమే చెప్పగలను తప్ప కాబట్టి సత్తామాత్రైకగమ్యం పరమాత్మ అని పరమాత్మ లక్షణాన్ని చెబుతారు. ఉన్నది అనే పదార్థం వల్ల పరమాత్మ యొక్క స్వరూపం ఇక్కడ మైకు ఉన్నది. అందులో ఈ పైన ఉంటుండే ఆకారం బదరగొడితే పోతుంది, కరిగించేస్తే కరిగిపోతుంది. కానీ ఉన్నది అనేటటువంటి మాట మాత్రం పోదు, ఎక్కడ కూడా ఆ రూపంలో ఉన్నది ఈ రూపంలో ఉన్నది అని చెప్పాలి. అట్లాగే ఈ జీవుడు కూడా అనాది అనంతం. జ్ఞానం ఒక్కటి వస్తే మాత్రం జీవత్వం పోతుంది, కానీ లోపల ఉండే పదార్థం పోయేది కాదు. కారణం అహం బ్రహ్మాస్మి అని చెప్పి మన శంకర భగవత్పాదులు చెప్పిన అద్వైత వేదాంతం ఏదైతే ఉన్నదో అదే పారమార్థిక సత్యము కనుక అని. సరే, ఇక్కడికి ప్రకృతంలోకి వస్తే పుట్టుకంటే ఏమిటి అని, అంటే తల్లి దగ్గర పుడుతున్నాడు కదా అండి పిల్లవాడు అని అంటాం. అక్కడ పుట్టేది ఇదివరకు ఉన్న పదార్థం మరి ఒక చోట నుంచి వచ్చింది, ఆ గర్భంలోకి వచ్చింది. వీధిలో ఉన్నవాడు ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లో ఉన్నవాడు వీధిలోకి వెళ్ళాడు అని అంటాం తప్ప, వీధిలోకి వెళ్ళినంత మాత్రం చేత పుట్టాడు అనను. ఈ రెండూ మనకి ప్రత్యక్షం గనక. గర్భంలో ప్రవేశించేటప్పుడు మనకి కనపడ్డు, పోనీ ఆ గర్భంలో ప్రవేశించక పూర్వం పితృగర్భంలో ఉన్నాడు అప్పుడు కనపడ్డు, అంతకు పూర్వం ఓషధి రూపంలో ఉన్నాడు అప్పుడు కనపడ్డు. కనపడడు కానీ ఆ జీవ చైతన్యం ఆ ప్రకారం వచ్చినదైతేనే ఇవరికే ఈ జలరూపమైన రేతస్సును ఆశ్రయించుకుని స్త్రీ గర్భంలో ప్రవేశిస్తున్నాడు. అప్పుడే కదా గర్భం వచ్చిందండి, అమ్మాయి గడుపుతోందండి అంటూ ఉంటారు. అంటే జీవుడనేటటువంటి వాడు తదపూర్వము ఉన్నాడు, మనకి కనపడేటటువంటిది రూపంలో ఎప్పుడు ఉంటున్నాడయ్యా అంటే శరీరధారణం మనకి కనపడేటట్టుగా తయారయ్యి కాళ్ళు చేతులు ముక్కులు తయారయ్యి ఆ స్వరూపం ప్రత్యక్షంగా కనపడినప్పుడు పుట్టాడయ్యా అంటున్నాం. అంటే పుట్టినది ఏది అని అంటే శరీరం మాత్రమే. అట్లాగే రాహు అనేటటువంటి వాడు తదపూర్వం ఉన్నాడు, మరి కేతు అనేటటువంటి వాడు తదపూర్వం లేడు అని అంటున్నాం. లేకపోలేదు, ఉన్నాడు, శరీర రూపంలో ఉన్నాడు. కంఠం దిగిపోతే ఎవడు బతకడు, మొండెం మాత్రమే ఉన్నది. కానీ మొండెము రూపంలో ఉన్నదానిని మాత్రమే కేతువు అని పిలుస్తున్నాం. అప్పుడు పుట్టుక ఏదో దాన్ని చెప్పాలి, ఆ శరీరం యొక్క స్వరూపం. ఈ కేతువుకి వచ్చినటువంటి అవసరం అదన్నమాట. కనుక అతడి గోత్రం వేరు, ఇతడి గోత్రం వేరు, అతడి స్వరూపం వేరు, ఇతడి స్వరూపం వేరు, అతడి సంవత్సరం వేరు, ఇతడి సంవత్సరం వేరు, అవన్నీ మార్పులు కనబడుతుంటాయి. రెండూ ఓసారి పుట్టాయి కదా అండి, అందులోనే పుట్టాడనడానికి తగిన సావకాశం లేదు. రాహువుగా సింహిక గర్భంలో ప్రవేశించినప్పుడు పుట్టుక వేరు, ఇప్పుడు కేతుస్వరూపాన్ని పొంది పుట్టినటువంటి పరిస్థితి వేరు. ఇది మనం కూడా అనేక మార్లు పుడుతుంటాం. అదేమిటండి అని, బ్రహ్మక్షత్రియ వైశ్యులకు ఉపనయనం అనే సంస్కారం ఉన్నది. అక్కడ ఆచార్యుడు పిత, సావిత్రి మాత, ఈ తల్లి కాదు. అక్కడ మాతాపిత్రో శిశోశ్చ అనే నామకరణంలో చెప్పినట్టుగా తల్లికి తండ్రికి కుర్రవాడికి క్షేమం కలగాలి అనే ఆశీర్వచనాలు ఉండవు అక్కడ. ఆచార్య వటువోహో అంటే ఆశీర్వచనం చేసేప్పుడు అంతే కదా అనేది. ఆచార్యుడు వటువు, వాడు తండ్రి అయినా అవ్వచ్చు, తాత అయితే అవ్వచ్చు, ఎవడైనా మాకు అనవసరం. అక్కడ కూర్చుని ఉపదేశం చేసేవాడు ఆచార్యుడు. ఈ ఆచార్యుడికి అక్కడ స్త్రీమూర్తి మాతృమూర్తి ఎవరు అని అంటే సావిత్రీదేవి, అంటే ఈయన గారికి ఆవిడ భార్య అండి అని. అక్కడ ఆ స్థానంలో కూర్చున్నాడు కనుక ఆమెను అట్లాగే పరిగణించాలి, న్యాయంగా చెప్పవలసి వస్తే. వీడి యొక్క పుట్టుక ఏమిటయ్యా అని ఆ ఉపదేశం. ఆ ఉపదేశం పొందేటప్పటికి వీడికి రెండవ జన్మ సిద్ధించింది అని ఉపనయనాన్ని, ఉపనయనం వల్ల ద్వితీయం జన్మ అని చెప్పారు. ఆచార్యో విద్యాతస్తం జనయతి, ఆచార్యుడు విద్య ద్వారా ఇతన్ని మళ్ళీ పుట్టిస్తున్నాడు, అంటే రెండవ జన్మ ఎత్తాడు. ఇప్పుడు ఏ జన్మ శ్రేష్టం ఇందులో అంటే విద్యాజన్మ శ్రేష్టము అన్నారు. ఎందుకంటే లోక వ్యవహారాలను చూసుకున్నా, పారమార్థిక వ్యవహారాలను చూసినా, కర్మకాండలు చేసినా, చేయించినా, చివరికి మోక్షాన్ని పొందడానికి కావలసిన మార్గం వరకు వెళ్ళేది అది. మాతాపితరులు కేవలం ఈ జడమైనటువంటి శరీరాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు కనుక తద్ధిశ్రేష్టం జన్మ అని అది రెండవ జన్మగా చెప్పారు. ఈ రెండే కాకుండా స్త్రీకి వివాహం ఉపనయన స్థానీయం, అది కూడా ఒక జన్మ. ఆ తరువాత మరి స్త్రీ విషయంలో చెప్పాలి అంటే ప్రథమ రజో దివసం ఉంటుందే అది కూడా ఒక కొన్ని కొన్నింటికి అది జన్మ నక్షత్రంగా ప్రారంభించి ముహూర్తాలు పెట్టవలసి ఉన్నాయి. అక్కడికి అవి రెండయ్యాయి. ఇక మూడవది ఏమిటయ్యా అంటే, యజ్ఞాలు చేశారు, ఆహితాగంలో వచ్చారు కదా వీళ్ళు, వాళ్ళకి తాము చేసినటువంటి కర్మవశం చేత ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క పేరు పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైనా చూసారో లేదో, రెండు చింతలయాదులు గారి పేరు మొత్తం ఇలాగ 8 వరసలు ఉండేది ఆయన చేసిన కర్తవులన్నీ కలిపి లెక్కేస్తే. ఇది వారు సంకల్పాదుల్లో చెప్పుకుంటూ ఉంటారు. సరే బద్ధకిస్తే పోనీ చివరి మాటల్లో పెద్ద కృత ఏదో దాన్ని చెబుతారు. ఎంఏ వేసగాడండి అంటే 10th class సర్టిఫికేట్ చూపించు అనక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అది చరితార్థం అయిపోయింది. కానీ మన గవర్నమెంట్ అట్లా లెక్క పెట్టదు. నేను డాక్టరేట్ చేసిన తర్వాత ఒకసారి అప్లికేషన్ పెడితే 10th class లేదు కనుక దీన్ని రిఫ్యూజ్ చేస్తున్నాము అన్నారు. డాక్టరేట్ అయిపోయింది ఇప్పటికి. అందుకోసం డాక్టరేట్ అయిన తర్వాత మళ్ళీ 10th class కట్టవలసి వచ్చింది. నేను నాకు మాస్టర్ డిగ్రీలే ఉన్నాయి, మామూలు డిగ్రీ లేవు. ఇంటర్మీడియట్ లేకపోతే SLC వరకు 10th class వరకు అవి నేను చదవలేదు. సరే ప్రకృతంలో అట్లా అతడికి మూడవ పేరు సిద్ధిస్తుంది. దక్షిణలు ఇచ్చేసిన తర్వాత వీరికి పేరు పెట్టడము అని ఆంజనేయ చైన్లు గారు, ఆంజనేయ సోమయాజులు గారు అని ఒక ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి పేర్లను పెడుతూ ఉంటారన్నమాట. అది మూడవ జన్మ అన్నారు. సరే ఈ విధంగా ఉండడంలో ఇక్కడ కేతువుగా ఇతడు జన్మించినటువంటి స్వరూపాన్ని ఒకసారి ఆ తిథివార నక్షత్రాదులను ఒకసారి చెప్పుకోవాలి. ఇక్కడ ఈ కేతువు అనేటటువంటి ఈ దేవతకు ఋషీశ్వరుడు ఉపదేశించినటువంటి మంత్రం గాయత్రీ ఛందస్సులో ఉంది. ఇది కూడా అంటే మూడే పాదాలు ఉంటాయి దానికి. 4 పాదాలు ఉంటే అనుష్టుప్ ఛందస్సు అంటాం. మామూలుగా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 8 అక్షరాలతో 4 పాదాలు ఉంటాయి. అందులో వేదంలో మూడు పాదములే ఉంటాయి దానికి. 324 అక్షరాలే ఉంటాయి, 32 ఉండదు. 8 అక్షరాలు ఉంటాయి. అలా ఉన్నటువంటి దాన్ని గాయత్రీ ఛందస్సు అని పిలుస్తారు. అటువంటి గాయత్రీ ఛందస్సులో ఉన్నది మధుఛందసుడు అని చెప్పి ఆయన ఈ మంత్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఇక్కడ ఇందాక చెన్నల గారు మాట్లాడుతూ కేతుగ్రహాన్ని గురించి, కేతుగణాన్ని గురించి అని మళ్ళీ సవరణ చేశారు. ఇది కేతుగ్రహమా కేతుగణమా అంటే గణస్వరూపం ఒకటి కాదు కేతు. ఆ కేతువులను గురించి ఎదురు చెప్పుకుంటాం అన్నమాట. సరే ఇతడు దక్షిణ దిక్కుగా కూర్చుంటాడు. జైమిని గోత్రంలో ప్రాదుర్భావం చెందాడు. చిత్ర విచిత్రములైనటువంటి ఆభరణాలని ధరిస్తూ ఉంటాడు. ఒక రంగు పనికిరాదు వీరికి. మిగిలిన వారందరికీ ఒక్కొక్క రంగు ఉన్నది, మిగిలిన 8 గ్రహాలకి కూడాను. వీరిది చిత్రవర్ణము అని. చిత్రవర్ణం అంటే నానా రకాల రంగులు కలిసిపోయి ఏదో తలో చుక్క తలో రంగులోనూ ఉన్నదైనా సరే, లేదా అన్ని రంగులు కలిపేసిన ఒక మిక్స్డ్ కలర్ అన్నమాట ఇది. అట్లాంటి స్వరూపంలో ఉండాలి. పుష్పాలు అంతే, మాల్యాలు అంతే, ఆభరణాలు అంతే, ధ్వజం ఛత్రం పతాక అన్నీ కూడా అట్లాంటివే ఉంటాయి. ఇతడు కూడా మేరుగా అప్రదక్షిణంగానే తిరుగుతూ ఉంటాడు అనని. ఆ తర్వాత ధ్వజం అంటే జెండా గుర్తుగా ఉంటుంది అతని ఆసనం కూడా. అతని పేరు కేతు అంటే జెండా అర్థం. ఆ ఆసనం కూడా జెండా ఆకారంలోనే పతాకా రూపంలో ఉంటుంది అనని దాని యొక్క స్వరూపాన్ని వర్ణించారు. దక్షిణ ముక్కుగా దిక్కుగా ఉంటాడు. ఇతడికి 2 చేతులు, గదాధరుడై ఉంటాడు. గద ఒక్కటే ఆయుధం అన్నమాట. అంతర్వేది దేశములకు ఇతడు అధిపతి అని అన్నారు. అంటే మరి ఇక్కడ కృష్ణాతీరంలో అటువంటి ప్రదేశాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు. మా కోనసీమ అంతా అంతర్వేది. అంటే ఏమిటి, ధవళేశ్వరం వరకు అఖండమైన గోదావరి ప్రవహించింది. అక్కడి నుంచి 2 భాగాలుగా మారిపోయింది, మధ్యలో ఉంది. ఆ లోపల నుంచి మళ్ళీ మళ్ళీ మారింది. మొత్తం 7 గోదావరులుగా మారి సముద్రంలో కలుస్తుంది. వెళ్ళేటప్పటికీ గోదావరి ఇక్కడ ఒకటే అయ్యున్నా లోపలికి వెళ్ళేటప్పటికీ ఈ 6 ద్వీపాలు వస్తాయి మధ్యలో ఏ రకంగా వచ్చినా. వీటిని అంతర్వేదులు అని అంటూ ఉంటారు. అంటే నదీ మధ్యంలో ఉంటూ ఉండేటటువంటి స్వరూపాలు. అటువంటి ద్వీపాలకన్నింటికీ కూడా ఇతడు అధిపతి అవుతాడు అనని ప్రత్యేకమైన. ఇక్కడ కూడా ఉండవచ్చు, నదీ మధ్యంలో ఏదైనా ఊరుందంటే ఆ ఊరికి ఈ కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఆ తర్వాత జైమిని గోత్రంలో పుట్టాడు. కీలకనామ సంవత్సరం, అందులో మార్గశీర్ష బహుళ అమావాస్య నాడు ఆదివారం నాడు మూలానక్షత్రంలో మీనలగ్నంలో మరి సింహాసనం మీద సరే ఇలాంటి వాడి ప్రాదుర్భావం చెందినటువంటి వాడు. గ్రహమండలంలో సూర్యునకు వాయవ్య దిగ్భాగంలో ఉంటాడు, అంటే పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో ఉండే కోణాన్ని వాయవ్యము అని పిలుస్తాం. అది పశుస్థానం వాస్తవంలో, వాస్తుశాస్త్ర దృష్ట్యా చూసినట్లయితే అక్కడ దాంట్లో కుళుత్థ ధాన్యం అంటే ఏమిటి తెలుగులో ఏమంటారంటే, మీ పేపర్లో వేశారు నేను మర్చిపోయినాను, ఆ బొబ్బర్లు కాదు అవి రాజమాషాలు, ఉలవలు. ఆ ఉలవల రూపంలో ఉలవలు అతనికి చాలా ప్రీతిపాత్రం. ఉలవలు మామూలుగా తినకూడదు, దోషం, చాలా రుచిగా ఉంటాయి సుమా. మా చిన్నతనంలో ఆవుల కోసం నానబెట్టి పచ్చివే రుబ్బేవారు, ఉడకబెట్టి కాదు. ఆ వాసన చాలా బ్రహ్మాండంగా ఆకర్షించేది పిల్లల్ని. మాకు పెట్టండి అని అడిగేవారు, అడిగితే పెట్టకూడదని మమ్మల్ని తరివేసేవారు. అది కేవలం ఆవులకే పెట్టాలి, దోళ్ళకే పెట్టాలి అనంటూ. అయితే ఆ ఆరోగ్యం కోసమనైతే మాత్రం వాటిని స్వీకరించవచ్చు, ఔషధి రూపంలో దోషం లేదు. కొన్ని కొన్ని ఔషధి రూపంలో కూడా స్వీకరించకూడని పదార్థాలు ఉన్నాయి. అదో శాస్త్రాల్లో వేళాకోళం చేస్తుంటారు, భక్షితే పులుసునే నతు రోగ నివృత్తి అని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు అడిగితే ఉల్లిపాయ పులుసు చేసుకు తినమన్నాడు ఆయన. అయ్యా అప్పుడు ఈయనేమో శిష్టు, ఉల్లిపాయలు తిండు, ఏమండి ఉల్లిపాయ తింటే రోగం తగ్గిపోతుందా నిఖారసుగా అని అడిగాడు ఈయన. ష్యూరిటీ చెప్పాలన్నమాట. ఏమోనయ్యా మరి అది చెప్పలేము, అది పడితే ఆ రోగానికి అది మందుని ఉంది కాబట్టి చెప్పానన్నట్ట. బాగానే ఉంది, వ్రతభ్రష్టున్నాయి ఆ ఉల్లిపాయ తిన్నమాట వాస్తవమే. తీరా రోగం తగ్గకపోతే వ్రతభ్రష్టం ఒకటే మిగులుతుంది కాబట్టి ఇంకోటి ఏదైనా చెప్పు అని అట్టప్పుడు. అలాగా ఈ అయితే ఈ దీనికి అట్లా కాదు, ఔషధి రూపంలో అవసరమైతే తినవచ్చును. కొన్ని రోగాలకి ఉలవచారు తాగమంటూ ఉంటారు ప్రత్యేకంగాను. కొన్ని కొన్ని అనారోగ్య మూత్ర సంబంధమైన రోగాలు ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు వాటికి. సరే ఇతడు కంచు లోహంతో తయారైన ప్రతిమా రూపంలో ఉంటాడు. మనకి ఇక్కడ ఆవాహనం చేసేటప్పుడు ఇతడి ప్రతిమను కంచుతో చేయించమని చెబుతారన్నమాట. సరే ఇది ఆయన యొక్క ఉత్పత్తి స్వరూపం. ఆ తర్వాత ఈయనకి అధిదేవత చిత్రగుప్తుడు. ఆ పేరులోనే ఉంది కదా చిత్రత్వం, కాబట్టి ఈయన చిత్రవర్ణాలని పొందడానికి ఇతడు అధిదేవత అతడు కనుకనే అని కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మదేవుడే ప్రత్యధిదేవత అని చెప్పి ఆయన యొక్క స్వరూపాన్ని వర్ణించి చెప్పారు. ఆ తరువాత ప్రకృతంలోకి వచ్చినట్లయితే ఈయన యొక్క విశేషం, సూర్యమండలంలో కనపడతాయి కేతుగణం. గణం అంటున్నాం కదా అది సముదాయం, ఎన్ని అని చెప్పి నిర్ణయించడానికి సుమారుగా వందల కొలది వేల కొలది ఉన్నాయి ఆ కేతువుల యొక్క స్వరూపాలు. సూర్యమండలంలో కనబడుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు, చంద్రమండలంలో కనబడుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. ఆ కేతువులు వాటిలో కనపడినప్పుడు లోకానికి ఉపద్రవం వస్తుంది అనని. సూర్యమండలం మామూలుగా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది, వాటిల్లో నల్లటి చుక్కలుగాను లేకపోతే ఇంతంత పొడుగు ఏవో రేఖలు ఉన్నట్టుగాను ఇట్లా కనబడుతుందట. ఆ సూర్యమండలాన్ని పరీక్ష చేసే అలవాటు ఇవాళ జ్యోతిశాస్త్రజ్ఞులకి లేదు, మాకు లేదు, అది వేరే విషయం. కానీ వస్తుత శాస్త్రకర్తలు చెప్పినటువంటిది, ఆ రేఖలు ఎట్లాంటివి ఎట్లాంటివి వస్తే ఎటువంటి ఉపద్రవాలు కలుగుతాయో దాని స్వరూపాన్ని చెబుతారు. ఎక్కడ చూసినా ఎక్కువ భాగం కేతుగణాన్ని కేతుగ్రహ స్వరూపాన్ని గురించి చెబితే ఉపద్రవకారకుడు. ఇతడు చేసే మహోపకారం ఏమిటంటే అందరికంటే ఎక్కువ ఉపకారం చేస్తాడు. ద్వాదశమందు కేతు ఉండి లగ్నాత్తు, అది కనుక కొన్ని శుభదృష్టులతో కనుక చూడబడుతూ ఉన్నట్లయితే ఏ కుజుడితోడో కాకూడదు, అప్పుడు ఇతడు మోక్షాన్ని పొందుతాడు అని వర్ణిస్తారు. సామాన్యంగా సిద్ధపురుషులైనటువంటి వారు, మరి యోగ్యమైన సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు, ఎందుకంటే యోగ్యమైన అనే విశేషణం వేసుకోవాలి. సన్యాస ఆశ్రమం పుచ్చుకుని ఇప్పుడే చాలాసార్లు చూస్తూ ఉంటాం పేపర్లలోనూ టీవీలోనూ, మనం వారిని స్మరించవద్దు. అటువంటి స్వరూపంలో ఉండేవారికి ఇది కాదు. యోగ్యమైన స్వరూపంలో ఆత్మసమాధిలో కూర్చునేటటువంటి లక్షణాలు కలిగిన సదాశివ బ్రహ్మేంద్రులను వర్ణిస్తూ ఉంటారు చూడండి. ఆయన ఏదో ఇలా చేయట్టుకుని వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే ఎవడో నాస్తిక శిఖామణో మరో మతం వాడో ఈ చెయ్యి ఇక్కడికి నరికేశాడు, రోజు ఇలాగే చేస్తున్నాడు ఈయనని. అంటే ఈ చెయ్యిని ఇలా పట్టుకు వెళ్ళిపోతున్నాడు ఆయన, ఆ తెగిపోయిన చేతిని. ఆ వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఆపి ఆయన్ని, రక్తం ఊడిపోతుంటే మరి చూస్తూ ఊడుకోగలవా, ఆపి బాబు ఇదేమిటి ఇలా ఈ చేయితో ఇలా పెడుతున్నారు అన్నట్టే ఇలా తీశాడు, ఈ చెయ్యి ఇలా వచ్చేసింది ఇతరకి, ఓహో అని దాన్ని అక్కడ పెట్టి ఆ భస్మతోటి ఒకసారి ఇలా అన్నారట, అతుక్కుపోయింది. అంటే చెయ్యి తెగిపోవడం కూడా ఆయనకి తెలియలేదు ఆ సమాధనిష్టలో ఉన్నటువంటి సమయంలో. కూర్చోక్కర్లేదు సమాధి అంటే, నుంచున్నా పడుకున్నా ఎలా ఉన్నా వచ్చేస్తూ ఉంటుంది అది ఆ సిద్ధపురుషులైనటువంటి వారికి. అటువంటి వ్యక్తులు వాళ్ళు అసలు భూలోకంలో సంచరిస్తేనే ఆ ప్రదేశం పవిత్రం. ఎప్పుడైనా కర్మంచాలక మనది కనుక ఒక అరటిపండో లేదా రెండు మెతుకులో ఆయన కడుపులోకంటూ వెడితే, ఒక్క ముద్ద అన్నం మనది కనుక ఆయన కడుపులోకి వెళ్ళగలిగితే, వాళ్ళ కుటుంబం అంతా కూడా పూర్వీకులందరూ అయితే ఉత్తమోత్తమ గతుల్ని పొందుతారు. అటు పైన పుట్టేవారు, పుట్టినవారు, పుట్టబోయేవారు మొత్తం అందరూ కూడా సర్వైశ్వర్యవంతులై జ్ఞానమును కలిగే వారై ఉంటారట. అది ఆ మహాత్ముల యొక్క స్వరూపాన్ని చెప్పినప్పుడు అటువంటి స్థితి వస్తుంది. ఇప్పుడు ఈ కేతువు ద్వాదశమునందుండి శుభగ్రహ వీక్షణంతో కనుక ఉన్నటువంటి వాడైనట్లయితే, అంతకంటే కోరవలసిందంటూ జగత్తులో మరింకేమీ లేదు. అదే సిద్ధిస్తే మేమందరం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటుంటారు మీరు, మేమేమీ కాదు, ఎందుకు చాతకాని దద్దమ్మలం, కారణం ఏమిటి అని పుస్తకాలు చూసి విషయమునంటే చెబుతున్నాను తప్ప, ఈ సమాధి దృష్టిలోకి కనుక వెళ్ళగలిగే వాళ్ళమైతే ఇక్కడ కూర్చోం. అసలు ఈ ప్రపంచం అంతా కూడా వాళ్ళు వర్ణిస్తారు అక్కడ, అభ్యక్తమివ స్నాత అని శుభ్రంగా స్నానం చేసి తలంటు పోసుకుని తుడి చేసుకుని హాయిగా ఫ్రెష్గా ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నటువంటి వాడి దగ్గరికి ఒంటి నిండా నూనె రాసుకుని సున్నిపిండి రాసుకుని ఉన్నటువంటి తలంటుకోవలసిన వాడు వస్తే దూరంగా అంటాడు కదా వీడు, వాడు వీడు శుభ్రపడిపోయినాడు. అట్లా జగత్తు అంతా కనబడుతుందట వాళ్ళకి. వాళ్ళు మట్టి కొట్టినట్టుగానే ఉంటారు, ఉన్నా జగత్ స్వరూపం అంతా కూడా ఇలా కనబడుతుంది. వాళ్ళు అంతటి మహాశుద్ధులు వలే ఉంటారు వాళ్ళు అని. వాళ్ళు ఈ జగత్తులో ఆహారం కోసమనో మరో దాని కోసమనో పేరు కోసమనో ప్రతిష్ట కోసమనో ఇప్పుడు ఇదిగో డీలిట్టో వాచస్పతో ఏదో వచ్చిందన్నారు ఇలాంటి వాటి కోసమనో, అసలు ఇవేవీ అక్కర్లేదు వాళ్ళకి. అసలు జగత్తుతోటే పనిలేదు, భార్యాపుత్రాదులతో పనిలేదు, ఐశ్వర్యంతో పనిలేదు. ఆ మహానందాన్ని అనుభవించే వాడికి మనం కూడా అంతే. నిద్రావస్థలో ఇవన్నీ గుర్తుకొస్తాయండి. కోటి రూపాయలు ఇస్తాను పట్టుకోవయ్యా, నెల రోజులు నిద్రపోకుండా అలాగే కూర్చోమంటే ఎవరైనా కూర్చుంటారా? ఆహారం పెడతాం, అభ్యంతరం లేదు, కూర్చుంటాడు కావాలని. కానీ దాని తిన్నది వచ్చేస్తుంది, కోటి రూపాయలు పోతున్నాయి చేతిలోంచి. పోయినా సరే ఆ ఆనందము యొక్క స్వరూపాన్ని పొందడం కోసం మనస్సు విశ్రాంతిని అపేక్షించి అందులోకి వెళ్ళిపోతుంది. అది మహానందం. ఆ ఆనందాన్ని జాగ్రత్త అవస్థలో మనం పొందగలిగితే, మెలకుగా ఉండి పొందగలిగితే, అంటే నేనెవరో కూడా అప్పుడు వీడికి తెలియని అవస్థలో గాఢ నిద్రావస్థలో ఉంటాడే, అట్లాంటి స్థితిలో వీడు ఉండగలిగితే నమో నమః వాడికి మనం నమస్కారం చేయవచ్చు. అది సమాధనిష్ట అంటే. అప్పుడు ఒంటి మీద తేళ్లు బాగుతున్నా పాములు బాగుతున్నా వాడికి ఏం తెలియదుట, ఆ ఆనందమగ్నుడై ఉన్నప్పుడు. ఇదిగో సదాశివ బ్రహ్మేంద్రుల వారి యొక్క చరిత్రే మనకి ఉదాహరణ అన్నమాట. అటువంటి స్థితిని కలిగింపచేయటానికి కేతువు మహోపకారకుడు మనకి తెలుస్తుందన్నమాట. వాడి జాతకం చూస్తే ఆ ద్వాదశమందు కేతు ఉండి ఆ శుభగ్రహ వీక్షణం జాతకంలో చెప్పబడినవన్నీ జాగ్రత్తగా ఉన్నట్లయితే వాడికి సంసారంతో పనిలేదు, పిల్లనిచ్చి పెళ్లి చేయకూడదు, వాడి మార్గం వేరు, మంది వ్యావహారిక మార్గము అన్నమాట. అంతటి మహోపకారం చేసేటువంటి వాడు ఈ కేతు. రూపం దగ్గరికి వచ్చేటప్పటికీ నిన్నటి చెప్పినట్టు రాహువుతో కూడుకుని ఉన్నట్లయితే, ఆ కేతువుతో కానీ కూడుకున్నట్లయితే ఇద్దరు సమయంలోనూ కూడా అక్కడ జన్మలగ్న విషయంలో చెప్పేటప్పుడు మేకలు పడతాయి అనేటువంటి మాట వాస్తవం. ఇతడికి కూడా అదే లక్షణం చెప్పుకొచ్చారు. ఇతడికి కూడా కోణాల్లోనే పూజ, ఇద్దరికీ రాహుకేతువులు, ఒకడు నివృత్తి ఒకడు వాయుజము అని చెప్పేసి మండలంలోనే చెప్పాం. ఇంట్లో కూడా అలాగే పూజ చెయ్యాలి అని చెప్పేసేసి ఆ తర్వాత రాహువు దోషాన్ని బుధుడు పోగొడతాడు అనని మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. కేతువు కూడా అదే లెక్క, వేరే వేరే ఏమీ చెప్పనక్కర్లేదు అనని. ఆ తర్వాత ఇతడు ఇందాక చెప్పినటువంటి నక్షత్ర సంవత్సరాధికం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఆ శిరశ్ఛేదం చేసిన రోజు అని గుర్తించాలి మనం మార్గశీర్ష బహుళ అమావాస్య. ఇతడు పీడించేటప్పుడు దురద రోగాలు ఒంటి నిండా దురదలు వస్తుంటాయి, ఏమిటో కారణం తెలియదు. ఇప్పుడు అందులో ఈ ఔషధులలో దోలకొండాకు అని ఒకటి దాన్ని అంటూ ఉంటారు, అందులో కాస్త ముదురు జాతి ఉన్నది, అది వేరే మాటలతో చెబుతారు. అది కనుక శరీరం మీద పడితే రక్తం వచ్చేస్తుంటుందో పక్కన, కానీ దురద తీరక గోకేసి ఉంటాడు. మామూలు చేతులు సరిపోవాడి కొబ్బరికోరమో ఏదో పుచ్చుకుని కోకేసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అటువంటి రోగాల్ని ఇతడు కలిగింపచేస్తాడు. తర్వాత శత్రువులకు వృద్ధిని కలిగింపజేసేట్టుగా పీడిస్తాడు. తాను స్వయంగా పీడించడం కాదు, వాడి చేతి కొట్టిస్తాడు, అదో విశేషం. కృత్రిమమైనటువంటి రోగాదులు వస్తూ ఉంటాయి. కృత్రిమ రోగాలు అనంటే మొన్న ఎప్పుడో అనుకున్నామేమో కూడా, రోగం ఏమిటో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. ఇట్లాంటి రోగములు లోకంలో ఉన్నాయి. మాకు మొన్న అప్పుడు 3 ఏళ్ల క్రితంగా వారు ఒకరు ఉదాహరణ చెప్పారు. ఒక రోగిని 6 మాసాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లారు విశాఖపట్నంలో ఓ డాక్టర్ గారి దగ్గరికి. తీసుకెడితే చూశాడు ఆయన, ఈ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ 6 మాసాల నుంచి వేసినవి చూశాడు. అబ్బాయి 10,000 రూపాయలు నాకు కాంట్రాక్టు, 4 రోజుల్లో అతన్ని ఆరోగ్యవంతుని చేసి పంపిస్తాను అన్నట్ట. సరే, ఆయన మందు వేయుడు మాకు వేయుడు, ఆహారం పెట్టమంటూ ఉంటాడు. 3 రోజులు అయ్యాక ఇలా కాసేపు నడిపించండి అన్నాడు. 5వ రోజు వచ్చేప్పటికి స్వతంత్రంగా నడవమన్నాడు. ఏదో చేశాడు మొత్తం మీద. ఆఖరి రోజున చెప్పాట, ఏమిటి బాబు వీడి రోగం అసలు అని అంటే, వీడికి రోగం ఏమీ లేదు, ముందు జ్వరం వచ్చింది, దానికోసం ఈ మందు వేశారు, ఈ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఇది వచ్చింది, ఇది రోగం అనుకుని మళ్ళీ మందు వేశారు, దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఇది, ఇలా చివరికి మంచం మేయించి దిగలేని పరిస్థితికి వచ్చేసాడు చివరికి. ఇన్నాళ్ళు వాడిన మందులన్నీ కూడా వచ్చిన రోగము సైడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చిందని గుర్తించక ఎప్పటికప్పుడు మందులు వేయడం వల్ల వచ్చింది. నేను ఈ నెలాళ్ళు చేసిన పని ఏంటంటే, పరిశుద్ధమైన ఆహారం ముందు జీర్ణం అయ్యేటట్టుగా కాస్త ఇడ్లీలు వగైరాలు పెట్టించి తర్వాత మామూలు అన్నం పెట్టించి ఇట్లా చేశాను తప్ప నేనేమీ మందు వేయలేదు అని చెప్పాడు ఆయన. కేవలం బీకాంప్లెక్స్ మాత్రలు బట్టి వేసేవాట. అంటే ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా కృత్రిమ రోగములు అని అంటారు. రోగాల్లో 3 రకాల రోగాలు ఉన్నాయి. కృత్రిమ రోగాలు 1, ధాతుజ రోగములు 1. అంటే వీడు ఆహారాదులు తిన్నందువల్ల రక్తం పాడయ్యి, లేదా పిత్తం పాడయ్యి, కఫం పాడయ్యి, ఇలా వాటి వల్ల వచ్చేటటువంటి రోగాలు. ఈ 2 కాక కర్మజ రోగములు ఉన్నాయి. ఈ ఇందులో కృత్రిమ రోగములకైనట్లయితే విశ్రాంతే ఔషధం, ఇంకేమీ మందు ఒక్కర్లేదు మాకు ఒక్కర్లేదు, ఆ ఎఫెక్ట్ తగ్గే వరకు వాడిని కాస్త అలా కూర్చోబెట్టడం. అదే ధాతుజ రోగములైనట్లయితే ఔషధుల వల్ల తగ్గుతాయి. ఎందుకంటే నిన్నటి రోజున పెసరపప్పు గట్టిగా తినేసాడు వాడు, దాంతో ఇవాళ రోజున ఏదో కొంత తేడా వచ్చింది, ఇది దానికి ఏదో మందు వేసినట్లయితే ఆ రోగం తగ్గుతుంది. కర్మజ రోగములు అనేటటువంటి ఉన్నాయి చూచారా, అవి మాత్రమే కనపడతాయి జాతకాల్లో. ఆ కర్మజ రోగములకు శాంతి చేసుకునే వరకు వాటికి ఉపశాంతి ఉండదు. అది వారు చెప్పినటువంటిది జ్యోతిషాస్త్రం మొత్తం స్వరూపంలో దాన్ని తేల్చేటటువంటి మాట. కర్మజ రోగాలను కనుక గుర్తించినట్లయితే కర్మ విపాకమని ఒక గ్రంథం ఉన్నది. ఏ కర్మ వల్ల ఈ రోగం వస్తుంది, వస్తే వచ్చింది దానికి శాంతి ఏమిటి అనేది చెప్పేటటువంటిది. ఇదిగో ఆ రకమైనటువంటి రోగాలకు మాత్రం ఇదిగో ఇట్లాంటి నవగ్రహ శాంతులు ఇవన్నీ కూడా చేయవలసిన అవసరాలు ఉంటాయి. అందుచేత కృత్రిమ రోగాలు. మరి 2వది ఏమిటి అనంటే, సదాచారాన్ని ఆచరించాలని కోరుకునేవాణ్ణి కూడా ఆచరింపనివ్వడు. అది ఇతడిలో ఉంటూ ఉండే ప్రత్యేకత. కేతుగణం కనుక దోషభూయిష్టమైనటువంటి చూపుతో వీడిని కనుక చూడడం ప్రారంభిస్తే ఆ సమయంలో అన్నీ కూడా దురాచార పనులే చేయడం కుదురుతుంది తప్ప సదాచారంగా ఉండడం అనేది కుదరనే కుదరదు. అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అక్కడ. అదిగో అది దాని స్వరూపం. పైగా హీనులు అంటే తనకంటే బాగా దుష్టమైనటువంటి వారు, లేకపోతే తక్కువ వారు, ఈ మొదలైనటువంటి లక్షణాలతో జాతి చేత కానీ ఐశ్వర్యాదుల చేత కానీ అన్ని రకాలుగాను అటువంటి వాళ్ళ చేత పీడింప చేస్తూ ఉంటాడు. ఎవరైనా పెద్దవాడు వచ్చి ఎవరు గాడిదాన్ని తిట్టాడు అనుకోండి బాధపడం, గురుగారు తిడితే బాధపడతామా, అది ఆశీర్వచనంగా పొందుతాం. చమత్కారంగా చెప్పన మాట, మా చిన్నతనంలో నాకు 14 15 సంవత్సరాలు ఉంటాయి, ఎవరో పెద్ద ఆయన 80 ఏళ్ళు ఆయన, ఆయనకి ఏం కోపం వచ్చిందో తెలియదు, మొత్తం మీద నీ శార్థం పెట్టా అని తిట్టాడు. మనస్సు ఎంత క్షోభిస్తుంది. అప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాం, ఇదిగో ఈ పెద్ద ఆయన ఇలా తిట్టాడు, తిట్టవచ్చా అని. బాగుంది కదా మేము చేసింది. అది పెద్దలు వాళ్ళని గురించి చెప్పుకోవడం ఎందుకంటే, ఎందుకు అదేమిట్రా తిట్టాడంటావేమిటి, నీకు ఆశీర్వచనం చేశాడు ఆయన అన్నాడు. నీకు శ్రాద్ధం ఇప్పుడు పెట్టమనిలేదుగా, ఇప్పుడు పెట్టమంటే చచ్చిపోవాలని అర్థం, ఇప్పుడు పెట్టమనిలేదు. ఎప్పుడైనా ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళమే కదా, వెళ్ళిపోయిన తర్వాత ఆ కర్మ చేసేటటువంటి వాడు ఉండి నీకు జాగ్రత్తగా పెట్టుగాక అని ఆశీర్వదించాడు అన్నారు. ఎవరు పెడతాడు, కొడుకైనా పెట్టాలి, మనవడైనా పెట్టాలి. అంటే కూతుళ్ళో కొడుకులో పుట్టి వాళ్ళ తర్వాత వంశం ఉండి ఆ వంశము ద్వారా నీకు ఈ కర్మ సత్క్రమంగా నెరవేరుగాక అని ఆయన అభిప్రాయం ఆయన అన్నారు. తలకాయ ఉంచుకుని దండం పెట్టి వచ్చేసాం. ఇది మహాత్ముల లక్షణంలో ఉంటూ ఉండే ప్రత్యేకత. ఇలాంటివి ఇవో ఆ పెద్దల యొక్క సంచరణాల్లో గోచరిస్తూ ఉంటాయి. మనం మంచిగా తీసుకుందాం రా, ఆయన ఏం చేస్తే ఎందుకు, ఏదో కోపం వచ్చింది పెద్ద ఆయన అన్నాడు, నువ్వు బాధపడతావు ఎందుకు దానికోసం అని. అట్లా మరి పెద్దవాళ్ళు తిడితే బాగానే ఉంది, నీచులు తిడితే కోపం వస్తుంది కదా, అప్పుడు ఇదిగో ఈ కేతుగణ దోషం వల్ల అటువంటి దోషములు వస్తాయి అని. కాబట్టి దానికోసం శాంతులు చేసుకోవడం అనేటటువంటిది. ఆ తర్వాత ఇతడు కూడా భూమి పైన ఉంటూ ఉండేటటువంటి చీకటి స్వరూపంలో ఉండేవాడే. ఇది తమస్సే కదా మరి, ఇంతకంటే వేరే రూపం కాదు, తమోగ్రహాలు రెండు కూడాను ఆ కారణం చేత. తర్వాత ఉత్పాతములకు కారణమైనటువంటి వాడు అని అన్నాం. ఉత్పాతములు ఏమిటో తర్వాత చూద్దాం. అసలు ఉత్పాతములకు కారణము అనేటటువంటిది ఏ ఉత్పాతం అంటే ఏమిటి ముందు అని విచారణ. అంటే శాస్త్రకారులు చెప్పిన మాట ఏమిటి అనంటే, యః ప్రకృతి విపర్యాస, ప్రకృతి కంటే భిన్నమైన రూపంలో ఉండడం. ఈ ప్రకృతి కంటే భిన్నమైన రూపంలో ఉంటూ ఉండేటటువంటి లక్షణాలు మీకు ఉదాహరణకి చూడండి. కొబ్బరి చెట్టు ఉన్నది, తాటి చెట్టు, ఈత చెట్టు, ఇవన్నీ ఏకశిరస్కములైన వృక్షములు అని అంటారు శాస్త్రకర్తలు. ఈ ఏకశిరస్కములైనటువంటి వృక్షములు రెండే స్థల్లు మూడే స్థల్లు వేస్తాయి ఒక్కొక్క చోట్లో. టీవీలోనూ అక్కడ చూపిస్తుంటారు, మా తోటల్లో ఉన్నాయని కొంతమంది చెబుతూ ఉంటారు. ఉంటే అక్కడ ఒక విపర్యాసం ఏమిటది, మార్పు వల్ల ప్రయోజనము అనంటే, ఆ చెట్టుకి కింద భాగంలో ఏదో కొంత పరిమాణం ఇస్తారు, ఏదో ఒక నిధి ఉన్నది అని అర్థం. నిధి అనేటప్పటికి బంగారాలు రత్నాలు అని అనుకోండి, ఎముకలు ఉండొచ్చు లేదా బొగ్గులు ఉండొచ్చు, ఏదో ఒక నిధి. ఎందుకంటే భూనిధి రత్న భూమి యొక్క లోపల ఉంటూ ఉండేటటువంటి వాటిని గురించి ఒక శాస్త్రం ఉన్నది ప్రత్యేకంగా. దానికి ఆఫీసు కూడా ఉంది పెద్ద ఎస్టిమేట్. దానికి డైరెక్టర్ ఒక ఆయన చెప్పాడు. ఈ తెలుగుల్లో అనువాదాలు చేసినటువంటి వాళ్ళ యొక్క గ్రంథాలు చూసి మేము చాలా మోసపోయామండి, మాకు ఎంఏల్లోనూ పిహెచ్డీలోనూ వచ్చిన విజ్ఞానం కంటే బృహజ్జాతకంలో బృహత్ సంహితలో వరాహమిహిరుడు రాసినటువంటి భూగర్భ శాస్త్రం మాకు బాగా ఉపయోగించింది. కానీ ఈ అనువాదకులందరూ కూడా నిధులు అనేటప్పటికీ రత్నాలు బంగారం అంటూ పేర్లు పెడుతున్నారు, అది తప్పు. రకరకాలైన నిధులు ఉన్నాయి భూమిలో, అది ఏ నిధి ఉంటుంది అనేది తర్వాత ప్రయత్నం చేసుకోవాలి. ఇటువంటి వృక్షం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పరిసరాల్లో ఏదో ఒక నిధి ఉంటుంది. ఆ నిధిని చూచేటటువంటి అంజనములు కూడా కొన్ని చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి కదా అని అంటున్నాను కదా అని, నాకు పని తెలిసిపోను నేను చేసేస్తాను అని మాత్రం అనుకోకండి. నేను అవేమీ చెయ్యను, చేస్తే నాకు ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. అది సరే, మొత్తం మీద ఆ కాటుకు పెట్టేసుకుంటే ఓ పల్సని బట్ట అడ్డు పెడితే లోపల ఏమున్నదో ఎట్లా కనపడుతుందో కాంతి ప్రదేశంలో, అట్లా భూమి లోపల ఉంటూ ఉండేటటువంటివి కంటికి కనపడతాయి. మామూలుగా భూమి పారదర్శకమైపోతుంది అన్నమాట, ఇప్పుడు అర్ధమాతలు ఉన్నదాన్ని చూసినట్టుగా చూసేస్తాడు వాడు. అప్పుడు ఆ నిధి యొక్క స్వరూపాన్ని వారు చెబుతారు ప్రత్యేకంగా. అట్లాగే ఇప్పుడు మేక ఉన్నది ఏంటంటే, మూడు లేక నాలుగు పిల్లలు పుడతాయి, అంతకంటే ఎక్కువ పుట్టకూడదు. అదిగో మొన్న ఎప్పుడో ఒక పేపర్లో చూపించాడు, కుక్క పిల్లలు 13 పుట్టేశాయి ఒకే గర్భంలోను అని. అదిగో అటువంటివి ఉత్పాత సూచకములు. ఆఖరికి కవల పిల్లలు పుట్టడం కూడా శాంతి చేసుకోవలసినటువంటి ఉత్పాతమే అంటుంది శాస్త్రం చెప్పేటటువంటి మాట. అట్లాగే ఆవుదూడలు రెండు పుట్టడం, వేదంలో ఒక చోటులో చెప్పారు, గాడిద ఆయుర్దాయం పూర్తవకుండగా చచ్చిపోతే అదో పెద్ద ఉత్పాత యోగం. తస్మాత్ గర్దభే పురాజు షఫ్ ప్రమీతే బిభ్యతి అని ప్రత్యేకించి చెప్పుకొచ్చారు. అది పూర్ణాయుర్దాయం కలిగి ఉంటుంది. ఎప్పుడూను పొరపాటున 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేటప్పటికే చచ్చిపోయింది అంటే అక్కడ ఏదో పెద్ద ఉత్పాతం వస్తోంది అని లెక్క. అందరూ భయపడతారట జ్ఞానులందరూ కూడా. అందుచేత ఇటువంటి ఉత్పాతములు అంటే ఏమిటి అని అంటే ప్రకృతికి విపర్యాసంగా ఉంటుండడం, భూకంపాలు రావడం. భూమి స్వచ్ఛంగా ఉంటే ఇబ్బంది లేదు, అట్లాగే వర్షములు సక్రమంగా కురిస్తే ఇబ్బంది లేదు, తుఫాన్లు వచ్చి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, రోడ్డు మీద కార్లు కొట్టుకుపోతున్నాయనే వర్షాలు వస్తే అది విపర్యాసం అన్నమాట. అట్లాగే అవి మూడు రకాలుగా ఉన్నాయి. మళ్ళీ భూమి మీద పుట్టే ఉత్పాతాలు వేరు, అంతరిక్షంలో పుట్టే ఉత్పాతాలు వేరు, స్వర్గంలో అక్కడ పుట్టే ఉత్పాతాలు వేరు అని ఈ మూడింటికి కూడా ఫలితం మనం అనుభవించవలసి వస్తుంది ఇక్కడ. అంటే స్వర్గం నుంచి వచ్చేటటువంటి వర్ష జలమును అట్లా వర్ణిస్తారు. అంతరిక్షోత్పాతములోనంటే ఆకాశంలో బయలుదేరేటటువంటి ఉత్పాతాలు అనని, అవి ఎట్లా బయలుదేరుతాయో వాటి స్వరూపాలు కూడా కొన్ని చోట్లలో బాగా వర్ణించారు. ఆ పైనుంచి వచ్చేటటువంటి వర్షం ఈ అంతరిక్షంలో ఉండే దోషముల వల్ల ఆమ్ల వర్షమని లేదా మరో వర్షమని ఇట్లా మారుతూ ఉంటుంది అని, ఇట్లా రకరకాల స్వరూపాలు. ఇందులో మళ్ళీ భూమి మీద పుట్టేటటువంటి ఉత్పాతాలు స్వల్ప శాంతి సరిపోతుంది వాటికి. అథర్వణ వేదంలో ప్రత్యేకంగా పృథివ్యుత్పాత శాంతి అని, అంతరిక్షోత్పాత శాంతి అని, దివ్యుత్పాత శాంతి అని పేర్లు పెట్టి వాటికి వినియోగించవలసినటువంటి మంత్రాలని ప్రత్యేకంగా విభాగం చేసి చూపించారు. ఇవన్నీ మరిచిపోయిన పూర్వకాలం మహారాజులు ఆ ఆస్థాన విద్వాంసులను, జ్యోతిష్కులని, వీళ్ళని పెట్టుకుని వీటి ద్వారా శాంతులను ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండే కారణం చేత ప్రాచీన కాలంలో ఇన్ని ఉత్పాతాలు లేవు. ఏదో ముసురు పట్టిందంటూ ఉండడం మా చిన్నతనం దాకా మేము ఎరుగుదాం తప్ప, 5-6 రోజులు 6-7 రోజులు సూర్యుడు కనపడకుండా అయిపోయింది అని అంతవరకే ఎరుగుదాం తప్ప, ఈ గాలికితో మొత్తం ఊళ్ళు ఊళ్ళు లేచిపోవడం లేకపోతే వర్షంతో ఊళ్ళు ఊళ్ళు లేచిపోవడం అనేటటువంటి విధానములు లేవు. అంటే అంతకు పూర్వం వారు చేసినటువంటి శాంతులు అంతవరకు ఉపకరించాయి. తర్వాత కాలంలో మరి ఇంతకాలంలో స్వల్పకాలంలోనే ఇంత తేడా వచ్చేసిందా అని అంటే, ఈ శాంతిప్రదములైనటువంటి కర్మలు జరగటం లేదు. ఈ శాంతి అంటే ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు యజ్ఞాలు చేస్తుంటారు చూచారా, వాళ్ళందరూ సృక్కులని కర్రపాత్రలు ఉంటాయి హోమం చేసేవి, వాటిని దర్భలతో తొడవాలి. ఈ తుడిచేటప్పుట ఇలా పైకెత్తి తొడవడం ప్రారంభిస్తే ఈ వర్షం కాస్త పైకి వెళ్ళిపోతుంది, ఇలా కిందకి పెట్టి తుడిస్తే వస్తుంది, బాగానే ఉన్నది. ఎంతమంది యజ్ఞాలు చేస్తున్నారు మీ చుట్టుపక్కల? ఇంకా కొంతమంది అహితాకలు ఉన్నారు, ఇప్పుడు 25 మంది దాకాను మా వైపున పూర్తిగా తగ్గిపోయారు. ఒకళ్ళో ఇద్దరో ఉన్నా వాళ్ళు అగ్నిహోత్రాలు కూడా చేసే ఓపికలో లేరు వయోధర్మం చేత. ఇప్పుడు ఇది జరగకపోతే ఆ వర్షం పడేటటువంటి అవకాశం లేదు, అది ఆ కురిసేటటువంటి వర్షం కూడా విపరీతమైనటువంటి మార్గంలోనే కురుస్తోంది అని, ఇట్లా యజ్ఞకర్మలు చేసినందువలన ఎప్పటికప్పుడు ప్రజలకు శాంతి కలుగుతుంది, లోకానికి క్షేమం కలుగుతుంది అని చెబుతారు. కనుకనే యజ్ఞానికి పిలవకపోయినా మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే ఏమవుతుంది, హాయిగా ఆ యజ్ఞాన్ని చూస్తాం, ఆ వాతావరణం మనకి పడుతుంది, ఆ ధూమము, ఆ జ్యోతిస్సు ఇవన్నీ కూడా దాంతో మనకి శాంతిప్రదంగా ఉండిపోతాం, ఒక ఔషధి వేసుకున్నట్టు అన్నమాట. లోకం కోసం చేస్తాడు ఆయన. ఇదిగో అవి లేకపోవడం మూలాన ఈ వాతావరణ కాలుష్యాలకు కూడా ప్రధానంగా సైంటిస్టులు ప్రధాన కారణం. ఏమిటి కారణం అంటే, సైన్స్ వల్ల మంచి కంటే చెడును ఎక్కువ వినియోగింపజేస్తున్నారు ఇవాళ రోజున, లాభం కోసమని అని అంటున్నారు. నిజమే, అదేదో సినిమాలో చూపిస్తాడు వాడు. ఈ సిలైన్ బాటిల్స్ వాటిలో ఉండే ఔషధీతత్వం లేని మామూలు నీళ్ళు ఎక్కించేసి అమ్మేశారట. సరిగ్గా వాడి మనవడికే ఏదో యాక్సిడెంట్ జరిగితే వాడికి ఈ బాటిల్సే వచ్చి ఎక్కించవలసి వచ్చింది, కృష్ణార్పణం అయిపోయినాడు. ఇది అటువంటి ప్రమాదాలు ఇతరులకు జరిగితే బాధ లేదు మనకి జరగకూడదు అని మాత్రమే కోరుకునే స్వార్థం ప్రవేశించి ఈ ఉత్పాతాలు కూడా ఎక్కువగా రావడం ప్రారంభిస్తూ వచ్చాయి. దాని ద్వారా ఇవాళ రోజున అశాంతులు లేకపోతే మరొకటి ఇంకా రకరకాలైనటువంటివి జరుగుతుండడానికి కారణభూతమవుతున్నది. ఇప్పుడు ఆ ప్రసక్తి కాదు కనుక ఆ యజ్ఞాలను ఎక్కువ వివరణ చేసి కాలాన్ని దాంట్లోకి ప్రవేశపెడితే దీని గురించి చెప్పేటువంటి అంశాలు తగ్గే ప్రమాదం ఉన్నది. సరే, ఈ కేతుగ్రహం మనకు దశానాథత్వం కూడా 7 సంవత్సరములు మాత్రమే ఉన్నది అని, కేవలం 7 మాత్రమే. ఈ విధంగా దశానాథుల యొక్క మొత్తం స్వరూపం పరిగణన చేస్తే 120 సంవత్సరములు వస్తాయి. కాబట్టే దశా పరిగణనలో వింశోత్తరీ దశ అని పిలుస్తుంటారు. ఇప్పుడు మనం దశలు అంతర్దశలు అని లెక్క పెట్టేటటువంటి వాటి విధానాన్ని, అంటే ఒక మానవుడు అదే జీవుడు ఏ స్పాట్లో పుట్టాడో నవగ్రహముల యొక్క సంచార క్రమంలో మళ్ళీ ఆ స్పాట్ వరకు తిరిగి రావటానికి దశానాథులు అందరూ పూర్తయితే 120 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించవచ్చు. అయితే ఆయుర్దాయ విషయంలో శాస్త్రమే చెప్పిన మాట ఏమిటి అనంటే, బ్రహ్మదేవుడు రాసిన ఆయుర్దాయం అంతా బతికి తీరాలనే నియమము లేదు, బ్రహ్మదేవుడు రాసిన ఆయుర్దాయం ఎంత ఉందో అంతే బతకాలి అని లేదు. ఎందువల్లనంటే ఆయుష్కామ ప్రయోగాలు చెప్పబడ్డాయి. ఇగో ఈ పనులు చేస్తే ఏదో వారు ఒకటి అంటారు, నిత్యం అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపి సేవినః. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చేటప్పుడు ముందు అభివాదన చేస్తాడు, నమస్కారం చేస్తాడు, ఆ తర్వాత వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాడు. ఇలా చేసేటువంటి వాడికి 4 పెరుగుతాయి అని చెప్పి చత్వారి దశ వర్ధంతే ఆయుష్ ప్రజ్ఞ యశో బలమున ఆయుర్దాయం పెరుగుతుంది అంటారు ముందు. ఇంతే కాకుండగా జాతక దృష్ట్యా అపమృత్యువులు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి దోషాలు చెప్పినా ఆ అపమృత్యువులను పోగొట్టుకోవడానికి కూడా గుడూచి హోమము, తర్వాత తేనెలోనూ నేతిలోనూ ముంచేసేసి తిప్పతీగ హోమం చేయాలి. అవి కూడా చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే ప్రమాదం. ఏదో క్రిమిదష్టాలు అంటే పురుగులు పెట్టేసినటువంటి సమస్యలు ఇవి హోమం చేస్తే ఉన్నది కూడా తగ్గే ప్రమాదం వస్తుంది. చక్కగా పచ్చివి తెప్పించుకుని వాటికి ఎక్కడ దోషములు లేవు అని చూసి అట్లాంటి సమస్యలని ఆ చెప్పబడిన మృత్యుంజయ మహాపాశుపతంతో కనుక చేయించినట్లయితే అపమృత్యు దోషాలు, కాలమృత్యువును మాత్రం ఎవరూ పోగొట్టలేరు, అది వేరే విషయం. కాబట్టి మొత్తం దీని పేరు దశా మహానాథుల యొక్క సంవత్సరములను అన్నింటినీ పరిగణిస్తే 120 సంవత్సరములు జీవించవచ్చు. ఇంకా ఎక్కువ జీవించిన వారు ఉన్నారు, ఉండవచ్చు, తప్పేం లేదు. వాడు చేసుకునేటటువంటి ఆయుష్కామ్యమైనటువంటి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి ఉపకరిస్తాయి. మనం చేసేటువంటి కొన్ని కొన్ని దోషాలు ఏవైనా ఉంటే అది క్రమంగా తగ్గుతూ ఉంటుంది అనని దాని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు. దశానాథులలో ఇతడు 8వ వాడు అవుతాడు. మామూలుగా సూర్యచంద్ర క్రమంలో, మామూలు వారాల క్రమంలోనూ నవగ్రహ క్రమంలోనూ ఉండవు దశలు, అవి మార్పులు చెందుతూ ఉంటాయి. సూర్యుడు చంద్రుడు మాత్రం ముందు ప్రారంభం అవుతారు, కుజుడు కూడా ఆ వరుసలోనే వస్తాడు, అక్కడికి వచ్చేసాడు రాహు మళ్ళీని, ఆ తర్వాత గురు మహాదశ మళ్ళీ ప్రారంభం, ఆ తర్వాత శని, ఆ తర్వాత బుధుడు, ఆ తర్వాత కేతువు, ఆ తర్వాత శుక్రుడు, ఈ క్రమంలో వస్తూ ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఇతడి యొక్క స్వరూపం ఉన్నది అని చెప్పారు. ఆ తరువాత ఇతన్ని పూజించవలసినటువంటి ప్రదేశం కూడా ఓషర క్షేత్రంలో పూజించమన్నారు. తర్వాత ఇతడు బాగా బలవంతుడు కనుక అయినప్పుడు, ఎప్పుడు బలవంతుడు అవుతాడు అని అన్నప్పుడు, కన్యారాశి 1, మేనరాశి 1, వృషభ రాశి 1, తర్వాత ధనురాశి 1, ఈ వీటితో పాటుగా రాత్రిపూట కాలంలో ఎక్కువగా బలవంతుడవుతాడు కేతువు అనని. ఉత్పాతాలను కలిగింపజేయడంలోను, ఉత్పాతాలను కలిగింపచేసే దోషము ఎప్పుడైతే ఈ వీటిల్లో మనకు కనబడుతుందో ఆ సమయంలో చాలా బలవంతుడై ఉంటాడు అనని ఇతనికి బలస్థానాలు చెప్పారు ప్రత్యేకంగా. దాంతోపాటు వర్షములను కురిపించడంలో కూడా ఇతడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఇతడి మిగిలిన గ్రహములలో లాగా అంటే సూర్యుడు చంద్రుడు ఎప్పుడు దీని పేరు స్తంభన రూపంలో ఉండరు, వాళ్ళు ఎప్పుడూ క్రమిస్తూనే ఉంటారు. అయితే బుధుడు 1, కుజుడు 1 వీళ్ళు స్తంభన రూపంలో కూడా ఉంటూ ఉంటారు, అంటే అక్కడ వాడు అక్కడే ఉండిపోవడం. అట్లా కాకుండా గురువు శుక్రుడు ఇత్యాదులు ఎదరికి పెడుతూ ఉండడం, మళ్ళీ వెనక్కి వస్తూ ఉండడం, ఈ మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు. కానీ వీళ్ళకి మాత్రం వెనక్కి ముందుకి సంచలనం లేదు, ఎప్పుడూ అలా తిరుగుతూ ఉండడమే తప్ప వెనక్కి తిరగడం అనేటటువంటి మాట రాహువుకి లేదు, కేతువుకి లేదు అని ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని వీళ్ళకి చెప్పారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ కూడా తమోగుణ స్వరూపులే తప్ప వీళ్ళకి సత్వగుణం రజోగుణం అనేటటువంటి అవసరాలు ఏమీ లేవు వీళ్ళ స్వరూపాన్ని చెప్పేటప్పుడు. ఇతడు కూడా రాహువు వల్లనే తమోబుద్ధి, అలసుడు, ఈ రకమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వారై ఉంటారు. ఈ విధంగా ఈ కేతువు యొక్క స్వరూపాన్ని చెప్పినప్పుడు వారేమంటారంటే, బృహజ్జాతక వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ సంహితలో ఈ కేతుగణముల యొక్క స్వరూపాన్ని బాగా వివరణ చేశారు. ఎక్కడెక్కడ ఈ కేతుగణములు కనబడితే వాటికి శాంతిని ఎట్లా చెయ్యాలి, మళ్ళీ అన్ని సూర్యుల్లో కనపడినప్పుడు చంద్రుల్లో కనపడినప్పుడు ఒకటే కాదు, అలాగే ఆకాశం మీద కనపడినప్పుడు భూమి మీద అనేక లక్షణాలు కనపడినప్పుడు ఒకటే కాదు అని చెప్పుకొస్తూ వాటి శాంతుల యొక్క క్రమాలన్నింటినీ కూడా చెప్పారు. ఇది ఒక మహాసముదాయ స్వరూపం 14,000 దాకా ఉన్నట్టు గుర్తు నాకు చూసిన దాంట్లో, ఇంకా ఎక్కువ ఉన్నాయో అది అంత దార్ఢ్యంగా చెప్పలేను. కానీ ఈ కేతుగణములు ప్రభావం వృక్షాదుల ద్వారా కూడా తెలుసుకునేటటువంటి ఉపాయాన్ని చెప్పారు. అంటే మీ జ్యోతిషాస్త్రం నేను చదువుకోలేదయ్యా, తెలుసుకోవడం ఎట్లాగా అని అంటే, మన సైంటిస్టులు చెబుతుంటారు చూశారో లేదో, ఆ భూకంపం వచ్చేటప్పుట అక్కడ ఉంటూ ఉండే పశుజాతి అంతా కూడా ఈ లేళ్ళు లేదా పెద్ద పుల్లు ఎలకలు మొత్తం ఇవన్నీ కూడా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాయి అని చెబుతారు. అట్లాంటి లక్షణములతో ఈ కేతువు యొక్క ప్రభావాన్ని గుర్తించే ఉపాయాలని చెప్పారు వారు. చెట్లు విపరీతమైన పువ్వులు పూయడం, అంటే మామూలుగా ఎప్పుడూ ఓ రకమైన పువ్వులు పూస్తూ ఉండేది, మధ్యలో వింత పువ్వు వస్తుందన్నమాట దాన్ని. అట్లాగే కూపములు అంటే నూతుల్లో ఉంటుండేటటువంటి నీరు అమాంతం ఎర్రబడిపోవడం, రుచి మారిపోవడం, లేదా అదో వగరు రుచి రావడం. అట్లాగే భూమిదాహము అని ఒకటి వర్ణిస్తారు. భూమిదాహం అంటే ఆ మాటకు అర్థం తెలియలేదు నాకు. ఊరికి చుట్టూ పాకలు ఏవైనా ఉంటే ఏ దిక్కు దాహమైందో ఏ పాకలు అంటుకుంటే వస్తుంది ఏనని అభిప్రాయపడ్డాను. శ్లోకాలు తెలిసినా థీరీ తెలిసినా ప్రాక్టికల్ తెలియకపోతే ఇబ్బంది అంటుంటారు. ఇదే ఆ సమయంలో గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు మాటలు నేను చెప్పేది, అప్పుడు చూశాను దీని గురించి ప్రత్యేకంగా పరిశీలన చేస్తే వారు అన్నది ఏమిటి, భూమిలో ఉంటుండే కొన్ని ప్రొటాన్స్ అని ఏదో పేరు పెట్టాడు దానికి, అవి ఒక్కొక్క పదార్థములు అనుకోండి, భూమిలోంచే మంటలు బయలుదేరతాయట. అది రష్యా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఓహో, ఇదా భూమిదాహం అంటే, దిగ్దాహం అంటే నువ్వు అని అనుకున్నాం. కొంపలుండి తగులుడితే ఎవడో నంటిస్తే తగులుడుతుంది, దానిది ఉత్పాత సూచనము అనడానికి సావకాశం లేదు. భూమిలో నుండి అప్రయత్నంగా మంటలు రావడం, అట్లాగే వృక్షములు కొన్ని కొన్ని సూర్యకమలాలు ఇట్లాంటి కొన్ని కొన్ని పువ్వులు సూర్యాభిముఖంగా వికసిస్తూ ఉంటాయి. ఇది పొద్దుతిరుగుడు పువ్వులు ఒకటి ఉన్నాయి కదా మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉండేవి, బాగా ప్రసిద్ధి. ఇవి తిరగబడి ఉంటాయిట, అంటే సూర్యుడు ఆ మూలం ఉంటే ఈ మూలకి తిరిగి ఉంటుంది, అంటే అక్కడ ఉత్పాతం బయలుదేరుతుంది అని. ఇట్లా చెట్లను బట్టి మరి లతలను బట్టి నీటిని బట్టి కూడా గుర్తించే విధానములు వారు అక్కడ చెప్పారు, ఈ కేత్వాదుల వల్ల వచ్చే ఉత్పాత సూచనలు. వీటన్నింటికీ తగు సమయంలో దానికి శాంతి చేసుకోవాలి. ఇంకొక విశేష లక్షణం ఏమిటి అంటే, ఈ కేతుత్పాతాలు కనుక కనపడినప్పుడు ఆ కనపడిన ఒక వారము రోజుల లోపులో సప్తాహం లోపులో సువృష్టి పడితే మంచి వర్షం పడాలి, అది భూముల్ని పెకలించేసేదిని లేదా ఇళ్లను పాడిచేసేది కాకూడదు, అప్పుడు ఏ శాంతి అక్కర్లేదు. ఆ వర్షానికి కూడా అంత విశేషమైనటువంటి సూచన ఉన్నదన్నమాట. అట్లా సువృష్టి పడకపోతే వెంటనే శాంతి చేసుకోండి అయినా, లేకపోతే ప్రమాదము అని చెప్పారు. ఈ రీతిగా ఈ కేతుగణాది మొత్తం నవగ్రహముల యొక్క స్వరూపం చెప్పడం ప్రారంభిస్తే ఆ శాస్త్రం లోపలికి వెళ్ళి, ఇప్పుడు ఈ పుస్తకం ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఉపన్యాసం చెప్పమని ఆంజనేయులు గారి ద్వారా నాకు వార్త అందిన తరువాత సుమారుగా నేను 25 గంటల సేపు దీనికోసం ప్రయత్నం చేస్తే ఈ పేజీలు తయారయ్యాయి. 5 గ్రహాలే మనం చెప్పాలి కనుక 5 దీంట్లో పూర్తిగా రాసుకొచ్చాను, మిగిలినవి అట్టే రాయలేదు. అవే గ్రంథం చూసి ఒక్కొక్కటే చెప్పడం ప్రారంభిస్తే ఈ కేతువుకి ఇప్పుడు ఈ లగ్నాలు బలమైనవి అని చెప్పుకున్నాం, ఈ లగ్నాలు దుర్బలములు అని చెప్పుకుంటున్నాం. ఇలాగ వేసే ఒక్కొక్కటి ఏ లగ్నంలో ఉంటే ఎంత బలాన్ని చూపిస్తాడు, అంటే పాయింట్స్ కట్టేయడం అన్నమాట. ఈ పాయింట్స్ కట్టేయడం ప్రారంభించి చూసినట్లయితే మానవుని యొక్క జీవితం కానీ పశువు యొక్క జీవితం కానీ మొత్తం దాని స్వరూపం అంతా మనం కళ్ళు మూసుకుని ఈ గ్రంథం ద్వారా వారికి చెప్పేసేయవచ్చు. అంతటి జ్యోతిషాస్త్రం ఉన్నది. ఇదంతా బోగస్తేనండి అని అంటామంటే ఆ నాస్తిక శిఖామణులకు నమస్కారం పెట్టాలి తప్ప అంతకు మించి చేయగలిగింది లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పవచ్చు, జాతక శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసేవారు కావాలి. ఎందుకోసమంటే మనకి ఇప్పుడు అందరూ టీవీలో చూస్తే వారు గొప్ప, మిమ్మల్ని టీవీలో చూసామంటుంటారు, సిగ్గుపడుతుంటాను. టీవీల్లో కనపడం ప్రత్యేకమైన గౌరవం ఏమీ కాదు, కారణమేమీ అని అందులో ఎవరో ఒక ఆయన చెబుతూ ఉంటాడు, ఎడం పక్కన మంచినీళ్ళు పెట్టుకు తాగమని శాస్త్రాల్లో ఉన్నదట. ఎడం పక్కన పెట్టుకున్న మంచినీళ్ళు ఎడం చేత్తో తాగడం ప్రారంభిస్తే కళ్ళు తాగినట్టు అనని, అంటే మద్యపానం చెయ్యక్కర్లేకుండానే పంచమహాపాతకాల్లో పాతకం చేసినట్టు అయిపోతుంది. కుడి పక్కనే ఉండాలి, కుడి చేత్తోటే తాగాలి. మరి ఎంగిల్ చేయి కదా అని చెప్పి మన వాళ్ళు ఎడం చేత్తో తీసుకుని కుడి చేత మీద పెట్టుకుని ఇలా మంచినీళ్ళు తాగుతూ ఉండడం పూర్వకాలపు పెద్దల ఆచారం. ఇది ఎడం పక్కన పెట్టుకుంటే అందుబాటులో ఉంటుంది కదా అన్నట్టుగా ఇది శాస్త్రాల్లో ఉందని వాటికి కూడా ముడిట్టేస్తున్నారు, వచ్చే ప్రమాదం అన్నమాట. అటువంటి జ్యోతిష్కులు, అటువంటి వాస్తుశాస్త్రజ్ఞులు, ధర్మశాస్త్రజ్ఞులు కాకుండా వాస్తవమైనటువంటి శాస్త్రాన్ని కనుక పరిశీలించగలిగిన పెద్దల దగ్గరికి వెళ్ళగలిగినట్లయితే మనం, వారు యథాతథమైనటువంటి దోషాన్ని గుణాన్ని కూడా గుర్తించగలుగుతారు. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళల్లో కుజదోషాలున్నాయని, లేదా కేతు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, లేదా ఏదో శనైశ్వరుడు ఎక్కడున్నాడు అని ఇలాంటివి చెబుతూ ఉంటారు. వాటికి పరిహారములు కూడా ఉన్నాయి శాస్త్రంలో. నిన్న పైగా ఏమవుతుందంటే ఇదో లోకువు కూడా అయిపోతుంది. నిన్న రోజున బెజవాడలో దిగి టికెట్ తీసుకుంటుంటే ఆ వ్యక్తి, ఆ టికెట్ ఇచ్చే వ్యక్తి అడుగుతున్నాడు, ఏమండి మూలా నక్షత్రం చేసేసుకొచ్చా పెళ్ళి అన్నాడు. ఏమిటి మూలా నక్షత్రంలో పెళ్లి చేసుకుంటావా, మూలా నక్షత్రం జాతకుడితో పెళ్లి చేసుకోవచ్చనా, ఇవి నేను అడగాలి ఇప్పుడు వారిని. అడిగిన తర్వాత వారు సమాధానం చెబుతారు, వారికి నేను సమాధానం చెప్పాను, ఇంత చేస్తే మూలా నక్షత్ర జాతకులేట ఇద్దరూ కూడాను, ఇది చేసుకోవచ్చో చేసుకోకూడదో నేను బుర్రలో పెట్టు కూర్చున్నానా, అవి ఎనిమిదో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, ఏకనక్షత్ర జాతులకు కూడా వివాహం చేసుకోవచ్చు అని, కాకపోతే చేసుకోకూడదు అనండి. ఈ రకమైనవి ఏవో కొన్ని విని మొత్తం దాని యొక్క స్వరూపాన్ని చెప్పేయడం ప్రారంభిస్తే దానివల్ల ప్రమాదం ఉన్నది, దానికోసం పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. ఇది చేస్తే మాకు నమ్మకం లేదు అనేవారు ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఒక్క విషయం చెప్పగలం, వారికి నిజంగా నమ్మకం లేకపోతే వారి అబ్బాయి పెళ్ళో వారి అమ్మాయి పెళ్ళో, మరి వాడికి పెళ్ళైపోయి ఉంటుంది కదా ఇప్పుడు, లేకపోతే అవి ఉండకపోతే వారి పెళ్ళో, మెయిన్ ఒక ముహూర్తం పెడతాం, ముహూర్తం అనకూడదు దాన్ని, దుష్ట ముహూర్తం పెడతాం, అందులో పెళ్లి చేసుకుని వాళ్ళని సంసారం చేయమనండి, ఎన్నాళ్ళు సాగుతుందో నేను చెబుతాను. వితిన్ 3 డేస్, గటుపైన ఇంకేం లేదు. అలా ఉంటుందా అంటే ఉన్నాయి లోకంలో. ఆ గ్రహకాల సంపుటి మీకు అక్కడ దాకా ఎందుకు, ఓషధులను తీశాం. మొన్ననే నాకేదో ఓషధి చెప్పారు, ఆ వేర్లు కావలసి వచ్చాయి, పుష్యార్క యోగం వచ్చింది, దాంట్లో తీయించాం, వారు తీసి పట్టుకొచ్చారు పాపం. ఆ పట్టుకొచ్చేటప్పుడు ఆ కుర్రవాడు 18 ఏళ్ళు కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడిని పంపిస్తే వాడు అన్నాడు, ఇదివరకు తీసినప్పుడు ఇప్పుడు తీసినప్పుడు చాలా భేదం కనపడిందయ్యా అన్నాడు. ఏమిటి కనపడిందిరా అని అడిగాం. అడిగితే వాడు చెప్పిన మాట, అప్పుడు ఆ వేరు నరికి తీసుకొస్తుంటే ఏదో కొంచెం తడిగా నెల చుక్కలు వచ్చాయి తప్ప అంతకుమించి ఏమీ కనపడలేదు, ఇప్పుడు తీస్తే సుమారుగా ఒక అరసోలడు నీళ్లు కారే, పాలు కారాయి దాంట్లోంచి అన్నాడు. అది పుష్యార్క యోగము కలిగినప్పుడు ఆ నక్షత్రంలో ఆ వారం నాడు తీస్తే వచ్చిన విశేషం. శాస్త్రం కూడా ఏం చెబుతోంది, తంగిరాల బాలగంగాధర శర్మ గారు అని ఉండేవారు, వారు ఇటువంటి ఓషధులను అస్తమానం స్త్రీకి గర్భస్రావం అయిపోతుంటే మందిచ్చేవారు. ఇంత చేస్తే బూరుగ చెట్టు వేరు, ఆ వేరుతో ఏదో చేసి ఇచ్చేవారు, మంత్రమో తంత్రమో అది తర్వాత విషయం, మంత్రాలు ఉన్నాయి తంత్రాలు ఉన్నాయి రెండింటిలోనూ కూడా. ఆ తీసి ఇస్తే వారు చెప్పిన నక్షత్రము వారము తిథు అవి కలిసినప్పుడు తీస్తే 100కి 100 మందికి పట్టేటండి. మా అమ్మాయి రేపు అమెరికా వెళ్ళిపోతుందండి, ఏమైనా సరే మీరు మంది చేయాలండి అని ప్రార్థించేవారు కొంతమంది ఉన్నారు. ఏదో వాళ్ళ మీద జాలు అనుగ్రహమో పరిచయమో ఏదో ఒక విశేషం కాదనలేం, ఇప్పుడు మీరు పిలిస్తే కాదనలేనండి అని చెప్పాను కదా, ఏదో అభిమానం, మంచి పనులు చేస్తున్నారు మరి మన్ని ఆదరించారు గౌరవించారు అని ఒక అభిమానం ఉంటుంది. ఆ అభిమానంతో వేరు తీసిస్తే అదేమీ పట్టట్టలేదు. అదే కాదు, చెట్టుకి ఏ పక్కన పాకిన వేరు తీయాలో అది కూడా ఏ నక్షత్రాల్లో తీయాలో చెప్పారు. ఆ తీసినటువంటి వేరైనట్లయితే పట్టడుతోంది, ఆ పక్కన వేళ్ళు లేకపోయినాయి పక్క వేరు పట్టుకొచ్చారు పట్టట్టలేదు. అంటే ఇది చెట్టునకు సంబంధించిన విశేషం, ఓషధులకు సంబంధించిన విశేషములన్నీ కూడా ఈ గ్రహ సంబద్ధమైనటువంటివి, నక్షత్ర సంబద్ధమైనవి మాత్రమే అయి ఉంటున్నాయి. ఇవి ఎన్ని రకాల వినియోగాలు ఉన్నాయో మరిది ఆశ్చర్యకరంగా ఉంటుంది. గర్భనిరోధకోపాయాలు వీళ్ళు కనిపెట్టారంటుంటారు కదా, మనకి శాస్త్రంలో చెప్పారు. ఉమ్మెత్త చెట్టు ఉంటుంది చూసారా, అందులో నల్ల ఉమ్మెత్త అని ఒకటి ఉంటుంది, మామూలు తెల్లది కాకుండా, అది ఉన్నట్లయితే నరఘోషం ఉండదు, ఇంట్లో పాతుకోండి అంటారు. ఆ చెట్టు వేరు ఒక నక్షత్రంలో తీయాలి, కాండం ఒక నక్షత్రంలో తీయాలి, ఆకు ఒక నక్షత్రంలో తీయాలి, ఇలా కొన్ని భేదాలు చెప్పుకొచ్చారు. ఆ మూడు తీసుకొచ్చేసి ఒక గుటికిలాగా చుట్టేసి దాన్ని నడ్డి కట్టుకుంటే అది నడ్డిని ఉన్నంతసేపు గర్భోత్పత్తి కలగదు. వారు చెప్పారు ఉపాయం, అది ఒంటిని తగులుతూ ఉన్నంతసేపు వరకు స్త్రీకి కానీ పురుషుడికి కానీ గర్భోత్పత్తి కలగదుట. ఇలాగ ప్రారంభించి అయితే ఆ చెప్పినప్పుడు తీస్తేనే అది పట్టెడుతుంది. డ్యూటీమెంట్గా నేను 10 వస్తానండి, 10 పుష్యమే నక్షత్రం వెళ్ళిపోతే నేనేం చేస్తాను, అప్పుడే పట్టుకొస్తాను కానీ పొద్దున్నే పనిచేస్తానా అనేవాళ్ళు అక్కడ ఉంటే ఎన్ని ఔషధశాలలు ఉన్నా ప్రయోజనం లేదు. ఇదిగో అటువంటి రీతిగా ఈ గ్రహములకు ప్రత్యేకంగా సూర్యుడు ఏకాదశంలో ఉండగా ఈ పని చెయ్యమంటాడు కొన్ని కొన్ని పనులు వచ్చేటప్పటికి. అలాగే కేతువు, ఏ కేతువు అయ్యేది రాహువు అయ్యేది మొత్తం ఎవరైనా కొన్ని కొన్ని ఆ స్థానములలో ఉండకండగా చూడమంటారు. ఇదిగో ఇటువంటి లక్ష్యములనన్నింటినీ సాధించాలి అనంటే పూర్తిగా శాస్త్రం యొక్క తత్వాన్ని అన్వేషించుకుని, ఇప్పుడు ఈ గ్రంథం చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఒక జాతకం పరిశీలన చేయడానికి అయితే 1 సంవత్సర కాలం పడుతుంది. 1 సంవత్సర కాలము పడితే దాని ప్రయోజనం ఏమిటి అని మొత్తం వాడిని చరిత్ర అంతా తెలిసిపోతుంది. ఆయన రేపు పొద్దున్న ఇదిగో ఈ దోషం గ్రహదోషం వస్తుంది కనుక ఈ శాంతి చేసుకుని బయలుదేరు, బయలుదేరితే ఏమవుతుంది, గుణపం వచ్చి కాలి మీద పడిపోబోయేది ఓ ముళ్ళు దిగు ఊరుకుంటుంది, అసలు పోతుందని చెప్పాం అంటే అవశ్యం అనుభవక్తవ్యం తప్పదు కదా. ఆ ఉగ్రత ఉపశమించింది, చాలు ఇబ్బంది లేదు కదా. ఇట్లా ప్రచారం చేసుకునేవారు పూర్వకాలంలో, అది కూడా ఎవరికంటే ఏ మహారాజులకో ఉండేది. ఇవాళ ప్రతి వాళ్ళము జాతకాలు పుచ్చుకు బయలుదేరుతున్నాం, ప్రతి వాళ్ళు జ్యోతిష వాస్తు విద్యాప్రవీణ అని బోర్డు రాసేసుకుంటున్నారు, ఏమిటేమిటో చేస్తున్నారు, ఏవేవో చెబుతున్నారు, డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులు తింటే అరుగుతాయా అని అనుమానం. ఎందుకంటే మరి ఆ జాతకం ఫలాన్ని కూడా సక్రమంగా చూసి చెబితే ముట్టాలు తప్పిస్తే, లేకపోతే అవి లోపలికి వెళ్ళి అరుగుతాయనే నమ్మకం కూడా తక్కువ. ఇదిగో అటువంటి స్థితిగా కాకుండా జ్యోతిషాస్త్రాన్ని పరిపూర్ణంగా పరిశీలన చేస్తే గ్రహముల వల్ల వచ్చే అన్నీ గ్రహముల వల్లే వచ్చేస్తాయని అనుకోకూడదు. కొన్ని సుఖోపభోగములు దుఃఖోపభోగములు మాత్రమే గ్రహాల వల్ల వచ్చేటటువంటివి. వీటన్నింటికీ కూడా ఇదిగో మన మీరు ఇక్కడ చేయిస్తున్న విధాన ప్రకారం రోజు సాయంకాలం చక్కగా రుద్రం శతరుద్రీయాన్ని చక్కగా పారాయణం చేయిస్తున్నారు. వీటన్నింటికీ ఉపశాంతిని కలిగింపచేసేవి అవి. ఏ గ్రహానికైనా మొత్తం ఉపశాంతిని కలిగింప చెయ్యాలి అని అంటే అది ఎలాంటిది అంటే మినిస్టర్ గారిని పట్టుకుంటే ఆ డిపార్ట్మెంట్లో పనులన్నీ అయిపోతాయి, అలాంటిది అది. కానీ ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ క్రమంగా కింద దాకా వస్తే కానీ పనులవు. కాబట్టి గ్రహాన్ని పట్టుకుంటే ఆ టేబుల్ ఏ టేబుల్ మీద ఈ వర్క్ అవ్వాలో దాన్ని పట్టుకుంటే సులభంగా అయిపోతుంది. ఆ రీతిగా అయితే వీటిని పట్టుకోవడం కష్టమవుతోంది కనుక ఈశ్వరారాధన అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారన్నమాట. ఈ లోపల వీరి దోషాలను కనుక పట్టుకున్నట్లయితే సులభోపాయం ఆయా గ్రహముల యొక్క స్వరూపాన్ని దోషాలని తగ్గించుకోవడం. రెండవది అందరూ కూడా గుర్తించవలసిన అంశం, ఇప్పుడు శనైశ్వర గ్రహం ఉందనేటప్పటికీ అబ్బాయి నువ్వుల దగ్గరికి రాను, నువ్వు తినకూడదు రా ఇప్పుడు అష్టమశని నాకు, చాలా తప్పది. ఈ ఏ గ్రహము దోషం ఉన్నదో ఆ ధాన్యాన్ని తాను కూడా తినాలి, దానం ఇవ్వాలి, పరమేశ్వరునికి ఆరాధన చెయ్యాలి, లేదా పూజించాలి, హోమం చెయ్యాలి, అన్నింటితో పాటు ఆ ఔషధిని తాను తింటే ఆ గ్రహము చేసేటటువంటి వికృతులను తట్టుకునే శక్తి శరీరానికి కూడా వస్తుంది. దోషం పోగొట్టడం పూర్తిగా పోదంటున్నాం కదా, ముందు ఆ ముళ్ళు దిగినా తట్టుకునే శక్తి మనకి కావాలి కదా. కాబట్టి ముందు ఆ ఆహారాన్ని కూడా ఆహారంలో దాన్ని వినియోగించుకోవడం కూడా అవసరం. దీనికి ఒక ఉదాహరణంగా ఇప్పుడు మా తమ్ముడిని పిలవాలని అనుకున్నారు కదా, రాలేదు అతను, నిమ్స్ కాకుండా ఇంకోటి మిడ్విన్ ఏదో హాస్పిటల్ ఉంది హైదరాబాద్, ఆ హాస్పిటల్లో అయ్యా ఈ పేషెంట్ని తీసుకుపోండి, ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు, ఇక్కడ పోయిందనే మాట మాకు అపక్షాతి తప్ప అని అన్నారట వాళ్ళు. మొత్తం బీపీ షుగర్ దెబ్బ తిరగడం ఏవో రోగాలన్నీ. సరే ఈవిడ ఇంటికి తీసుకొచ్చేసారు. అప్పుడు వచ్చారు వీరి దగ్గరికి, బాబు ఏమిటిది అని అంటే ఆవిడ శుభ్రంగా బతుకుతుందయ్యా, ఆయుస్థానం చాలా బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు, మరి ఇలాగా ఓ పని చేయండి, ఇవాళ పెసలు పట్టుకెళ్ళి నానపోయండి. ఆ నానపోసిన తర్వాత అందులో పొయ్యిగానే ఓ పావుగంట ఉన్న తర్వాత ఆ నీళ్లు ఒక్కొక్క 2 నోట్లు చెంచాడు నోట్లు పోస్తూ ఉండండి. క్రమంగా అట్లాగా చేస్తూ ఉండడంలో 3వ రోజు వచ్చేటప్పటికి కొంచెం నవలడం చేతనైంది ఆవిడికి. ముందు కోమా స్టేజ్, అక్కడ ఇందులోంచి నవ్వడం. సరే ఈ పెసలు లేస్తుంది, నవ్వులుతోంది, ఆహారం తీసుకునే పరిస్థితి వచ్చింది కనుక అంకురాలు వచ్చినటువంటి ఆ పెసలే నోట్లో పోస్తుండండి అన్నారు. అవి ఆహారం ఇలా ఓ నెలాళ్ళు అయ్యేటప్పటికి హాయిగా ఆవిడ మేడమెట్లు ఎక్కేసి మిడ్యూన్ హాస్పిటల్కి ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంది ఆవిడ. వాళ్ళు మనిషే వచ్చిందా అని భయపడ్డారు. సరే చూశారు ఏం వైద్యం చేశారు అని తర్వాత డిటెక్షన్కి వచ్చారు. తర్వాత వేరే విషయం ఏమిటి కారణం, ఆ బుధగ్రహం యొక్క దోషం ఆవిడికి పరిపూర్ణంగా అప్పుడు ఉన్నది, దానివల్ల ఇటువంటి స్థితి వచ్చింది. బుధుడు అంటే బుద్ధికారకుడు, దోషం చేశాడు అంటే బుద్ధి కూడా అపస్మారంలోకి తీసుకుపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చేశాడు. ఏవేవో రోగాలు పైకి కనబడుతున్నాయి, ఇది ఒకటే మందు. ఆవిడ లేచి తిరిగింది హాయిగా. అంటే ఏ పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం చేసేటువంటి వారికి జ్యోతిష్ శాస్త్రం కూడా వచ్చి ఉండేది. వీడి యొక్క జాతకాన్ని బట్టి వీడి ఏ గ్రహ దోషం ఉన్నదో దానికి సంబంధించిన మందునే వారు ఇచ్చేవారు కూడా. ఇప్పటికి కూడా అట్లా ఇచ్చేటటువంటి ఆయన ఒక ఆయన చూచాను, హోమియోపతిలో ఇస్తాడు ఆయన ప్రత్యేకంగా. ముందు జాతకం పరిశీలన చేసి ఈ రోగం ఏమిటో చూసి ఈ రోగానికి ఆ గ్రహానికి సంబంధం ఎక్కడ ఉన్నదో దానికి సంబంధించిన ఔషధులతో తయారైనటువంటి మెడిసిన్ ఇస్తాడు. వాళ్ళ జ్యోతిషి వాళ్ళ హోమియో శాస్త్రం అది కరెక్టే. ఈ విధంగా చేయడంలో అద్భుతమైనటువంటి ఫలితాలు, అంటే వితిన్ సెకండ్స్లోనే దాని యొక్క మార్పు కనబడుతూ ఉండడం అనేది కనపడింది అని చెప్పాడు ఆయన. ఈ రకంగా చూస్తే ఆ వైద్యానికి జ్యోతిషానికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. అంటే శరీరములో ఉండే ధాతువుల యొక్క మార్పు ఈ గ్రహ సంబద్ధమైనటువంటి దోషముల వల్లే వస్తుంది కనుక అని. కనుక నవగ్రహముల యొక్క అనుగ్రహం కలిగితే రోగాలు రావు. వ్యతిరేకత కలిగితే కలగడం సహజం. మానవుడు అనేటువంటి వాడు ఉభాభ్యాం మనుష్యలోక అని శాస్త్రంలో చెబుతారు. కేవలం పుణ్యమే అనుభవించాలి ఈ శరీరంతో అంటే వాడు స్వర్గంలో పుడతాడు. కేవలం పాపమే అనుభవించాలి ఈ శరీరంతో అంటే కుక్కో పందో గాడిదో ఏదో అట్లాంటి జాతుల్లో కురుమో ఏదో అలాంటి వాడై పుడతాడు. రెండు లక్షణములు సుఖదుఖముల రెండింటి అనుభవము కావలసినప్పుడు మాత్రమే మనుష్యలోకంలో ప్రాదుర్భావము అనేది. రామాద్యవతారాల్లో కూడా కష్టాలు అనుభవించారు. కృష్ణావతారంలో కూడా నగరం విడిచి పారిపోయి ఓడిపోయినవాడిలా, అందుకు పూర్వం 21 అక్షోహిణీలు వేసుకొస్తే 17 సార్లు జయించాట, కాలినడకన బంబించాడు వాడిని. 21వ సారి 18వ సారి వచ్చినప్పుడు మాత్రం పారిపోయినాడు. ఏమిటి కృష్ణావతారం పరమాత్మ పారిపోవడం ఏమిటయ్యా అంటే వాడికి ఉండే వరాలని నిజం చేయడం కోసం పారిపోయాడు తప్ప అంతకుమించి ఏమీ కాదు అనున్నారు. కనుక భూలోకంలో పుట్టాము అనంటే సుఖము దుఃఖము రెండు ఉంటాయి, దేనికి కంగారు పడవలసినటువంటి పరిస్థితి లేదు. సుఖం వస్తే ఎట్లా ఆనందాన్ని అనుభవిస్తున్నామో కష్టం వచ్చినప్పుడు కూడా ఆనందాన్నే అనుభవించాలి. అదేమిటండి ఎలా అనుభవిస్తాము అని, ఈ ఉన్న పాపం పోయింది కదా, కొంత అప్పు తీరిపోయింది, అప్పు తీరిపోతే ఆనందం కాదుటండి. మొత్తం అప్పంతా ఒక్కసారి మీద పడిపోతే కొంపాగోడు అమ్మేసుకుని వీడిని కూడా వేలం పెట్టేయవలసిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం క్షీణం అయిపోతుంది కదా. కాబట్టి పరమేశ్వరేణ యత్ కృతం తత్సర్వం అస్మత్ సౌభాగ్యం అని భావన చెయ్యమంటారు. అందుచేతనే పరమేశ్వరునకు సర్వభూత సుహృత్తమః అని ఒక పదం వాడతారు. అందరి ప్రాణుల యందు ప్రత్యుపకారాపేక్ష లేకుండగా మైత్రీభావాన్ని చూపించేవాడు పరమాత్మ పరమేశ్వరుడు అని. ఏమిటి మనం చేసిన పాపపుణ్యాలన్నింటినీ ఎప్పటికప్పుడు విభాగం చేసేసేసి అనుభవించేంటరానైనా తర్వాత ఇబ్బంది పడకుండా అని ఇస్తున్నాడు. సుఖం ఇవ్వడానే కాదు దుఃఖం కూడా అలాగే ఇస్తున్నాడు ఆయన. కనుక ప్రత్యుపకారాపేక్ష లేని ఉపకారం చేసేటటువంటి వాడిని సుహృత్ అనే పదంతో పిలవాలి. ఇది ఒక ప్రాణికి కాదు, సుహృత్ అంటే స్నేహితుడు అనే ఉంటుంది డిక్షనరీలో, వయస్సుడు స్నేహితుడనే ఉంటుంది, మిత్రుడు స్నేహితుడనే ఉంటుంది, సఖా స్నేహితుడనే ఉంటుంది, అన్నింటికీ అర్థాలు వేరు. ఈ సుహృత్ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ప్రత్యుపకార అపేక్ష లేని ఉపకారాన్ని చేసేటటువంటి వాడు అని. ఆ పరమాత్మ ఉపకారం అట్లా చేస్తున్నాడు కనుకనే ఇవాళ రోజున మనమందరము హాయిగా జీవనం అనేటటువంటిది చేయగలుగుతున్నాం. కనుక పరమాత్మను ఆరాధిస్తే నవగ్రహములు కూడా శాంతిని పొందినటువంటివై సుఖములను మాత్రమే తొలగింపచేస్తాయి అనని. ఆ పరమేశ్వరారాధన ప్రధానభూతమైనటువంటిది. చేతనైతే ఆయా గ్రహములను పట్టుకుని చేసుకోగలిగితే చాలా మంచిది. మీరన్న నవగ్రహ పుస్తకం హైదరాబాద్లో ఉండిపోయింది, మా అబ్బాయి పట్టుకెళ్ళాడు, వాడికి ఫోన్ చేశాను ఒకటి ఫోటోస్టాట్లు తీసి పంపించమని. వాడు ఇక్కడ మాకు మనోరాలు కలిగి 2 నెలలు అయింది, ఆ పిల్లను చూడడానికి ఇప్పుడు అమలాపురం వచ్చాడు. వాడు వెళ్ళిన తర్వాత అది పంపిస్తాడు, పంపించగానే మీకు అందచేస్తాను, మరిచిపోలేదు అది చెప్పడం కోసమని. నేటికి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి.